ఆకాశవాణి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈరోజు ఉదయం దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఇప్పుడు వింటారు.
నా ప్రియమైన దేశవాసులారా, నాకు ఈరోజు మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే సౌభాగ్యం లభించింది. ప్రధానమంత్రి ఇలాంటి మాటలు మాట్లాడతారేమిటి అని మీరు అనుకుంటుంటారు. నేను ఇలా ఎందుకు మాట్లాడతానంటే, నేను ప్రధానమంత్రి కంటే కూడా ప్రధాన సేవకుడినే ఎక్కువ కనుక. నేను చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ వస్తున్నాను. బహుశా మన్ కీ బాత్ మనసులో మాట ప్రసంగానికి ప్రేరణ అదేనేమో. దుఃఖం పంచుకుంటే తరుగుతుందని నేను బాల్యం నుంచి వింటూ వస్తున్నాను. అంతేకాదు హర్షం పంచుకుంటే పెరుగుతుంది. మన్ కీ బాత్ మనసులో మాట ప్రసంగంలో నేను కొన్నిసార్లు నా బాధను పంచుకుంటాను, కొన్నిసార్లు సంతోషాన్ని పంచుకుంటాను. నేను మీతో మాట్లాడినప్పుడు నా మనసులో ఉన్న కొన్ని ఆందోళనలను బాధను మీతో పంచుకుని నా మనసు తేలికపరుచుకుంటాను. అలాగే సంతోషకరమైన విషయాలను మీకు చెప్పి నా ఆనందాన్ని 4 రెట్లు చేసుకునే ప్రయత్నం చేస్తాను. నాకు చాలా కాలంగా మన యువతరం గురించి ఆందోళనగా ఉందని నేను కితంసారి కూడా మీకు చెప్పాను. నన్ను మీరు ప్రధానమంత్రిని చేశారు కాబట్టి ఈరోజు కొత్తగా చింత కలుగుతోందని నేను అనడం లేదు. నాకు భయం ఆందోళన, ఎందుకంటే ఒక తల్లికి ప్రాణమైన ముద్దుబిడ్డ, ఒక కుటుంబంలో అబ్బాయి లేదా అమ్మాయి ఒక రకమైన ఊబిలో చిక్కుకున్నప్పుడు ఆ వ్యక్తే కాదు మొత్తం కుటుంబం అతలాకుతలమైపోతుంది. సమాజం, దేశం మొత్తం నాశనమైపోతాయి. డ్రగ్స్, మత్తు పదార్థాలు ఎంత భయంకరమైన దురలవాటంటే దిట్టంగా ఉండేవారిని కూడా కుదిలించి పడేస్తాయి. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా దగ్గర పనిచేసే మంచి సమర్థులైన అధికారులు సెలవు కావాలని అడిగేవారు. ఎందుకు సెలవు అని నేను అడిగితే కారణాలు ముందు చెప్పేవారు కాదు, కానీ నేను మెల్లిగా ప్రేమగా అడిగితే అప్పుడు చెప్పేవారు, మా అబ్బాయి మత్తు పదార్థాలకు బానిసయ్యాడు అని. ఆ ఉత్సులో నుంచి వాడిని బయటికి తీసుకొచ్చేందుకు మేము అన్ని పనులు విడిచిపెట్టి వాడి వెంటే ఉండాలని వారు చెప్పేవారు. చాలా ధైర్యవంతులని నేను అనుకునే అధికారులు కూడా ఎలా అయిపోయేవారంటే ఇంకా ఏడుపు ఒకటే తక్కువేమో అనిపించేది. నేను చాలామంది తల్లులను కూడా చూశాను. ఒకసారి పంజాబ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక తల్లి నన్ను కలుసుకుంది. ఆమె చాలా కోపంగానూ ఉంది, ఎంతో ఆవేదన కూడా వ్యక్తం చేస్తోంది. ఆవేదన, ఆ ఆందోళన సమాజం స్థాయిలో కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను. కొన్నిసార్లు ఒక పిల్లవాడు ఈ వ్యసనంలో చిక్కుకున్నప్పుడు మనం ఆ పిల్లవాడినే తప్పుపడతాం, వాడు చెడిపోయాడని ముద్ర వేస్తాం. నిజానికి చెడు వ్యసన అనేది పిల్లవాడిది కాదు. మత్తు పదార్థాల వినియోగం చెడు పిల్లవాడు కాదు. అందువల్ల మన పిల్లలను మనం తప్పుపట్టవద్దు. అలవాటు, మత్తు ప్రమాదకరమని గుర్తించి వాటి నుంచి మన పిల్లలను మనం దూరంగా ఉంచే ప్రయత్నం చేద్దాం. అబ్బాయిని కోప్పడితే, చీత్కరిస్తే వాడు ఇంకా మత్తు వైపే సాగుతాడు. ఇది ఒక మానసిక, సామాజిక, వైద్యపరమైన సమస్య. అటువంటి సమస్యగానే మనం దాన్ని చూడాలి, అదేవిధంగా పరిష్కరించాలి. ఈ సమస్య పరిష్కారానికి వైద్యం పరిధి దాటి చూడాలని కూడా నాకు తెలుసు. వ్యక్తులు, కుటుంబం, మిత్రులు, సమాజం, ప్రభుత్వం, చట్టం అందరూ కలిసి సమిష్టిగా ఒకే దిశలో పనిచేయాలి. ముక్కలు ముక్కలుగా వేర్వేరుగా పనిచేస్తే సమస్య పరిష్కారం కాదు. ఇటీవల అస్సాంలో డీజీపీల సదస్సు జరిగింది. అక్కడ కూడా నేను దీని గురించి ఆక్రోశం వ్యక్తం చేశాను. దీని గురించి పోలీస్ శాఖలో విస్తృతంగా చర్చ జరగాలని, పరిష్కారాలు అన్వేషించాలని సూచించాను. మాదక ద్రవ్యాలకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తమ గోడు వినిపించి పరిష్కారం పొందేందుకు ఒక టోల్ ఫ్రీ హెల్ప్లైన్ ప్రారంభించాలని చెప్పాను. దేశంలో ఎక్కడైనా సరే తమ పిల్లలు ఈ దురలవాటుకి బానిసలవుతున్నారని అనుమానించి ఆ బాధ పంచుకోవడానికి సంకోచించే తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడ తమ బాధను ప్రకటితం చేయాలి? అందుకే ఒక హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని నేను అధికారులను ఆదేశించాను. వారు త్వరలోనే ఆలోచిస్తారు, ఏదో ఒకటి ఏర్పాటు చేస్తారు. డ్రగ్స్ గురించి 3 విషయాలు ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇది ఒక చెడుతనంతో కూడిన త్రికోణం, ఒక 3D. అంటే మనం వినోదం కోసం చూసే 3D కాదు. 1D డార్క్నెస్ చీకటి, 2D డిస్ట్రక్షన్ విధ్వంసం, 3D డెవస్టేషన్ వినాశనం. మత్తు పదార్థాల వినియోగం చీకటి నిండిన పథంలోకి తీసుకువెడుతుంది, విధ్వంసంతో కూడుకున్న మలుపుల వద్ద నిలబెడుతుంది, వినాశనాన్ని మన కళ్ళ ఎదుట ఆవిష్కరిస్తుంది. అందుకే అత్యంత ఆందోళనకరమైన ఈ విషయం మీద నేను చర్చిస్తున్నాను. ఈ అంశాన్ని కితంసారి మనసులో మాట ప్రసంగంలో కూడా స్పృశించాను. దేశం వివిధ ప్రాంతాల నుంచి నాకు ఆకాశవాణి చిరునామాపై 7 లక్షలకు పైగా ఉత్తరాలొచ్చాయి. ప్రభుత్వంలో వేరే లేఖలొచ్చాయి, ఆ లెక్క వేరు. ఆన్లైన్ మై gov.in వెబ్సైట్ పైన వేలాది ఈమెయిల్స్ వచ్చాయి. ఫేస్బుక్ పైన లక్షలాది కామెంట్స్ వచ్చాయి. సమాజం మనస్సులో అంతరంతరాల్లో ఇన్నాళ్ళు నిగూఢంగా ఉన్న ఈ విషయం ఒక్కసారి వెలువగా బయటకు వస్తోంది. నేను మన దేశంలో మీడియాకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయంపై చర్చను వారు ముందుకు తీసుకువెడుతున్నారు. అనేక టీవీ ఛానళ్లు ప్రత్యేకంగా గంట గంట కార్యక్రమాలు ప్రసారం చేశాయి. ప్రభుత్వాన్ని తిట్టే కార్యక్రమాలు మాత్రమే కాదు, వాటిలో ఒక చింత ఉంది, ఈ సమస్యను ఎలా అధిగమించాలన్న పట్టుదల సంకల్పం ఉంది. దీనివల్ల ఒక మంచి ఆలోచన, చర్చ, విశ్లేషణకు వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వంలో పనిచేసేవారు కూడా మరింత సానుభూతితో ఈ బెడదను అర్థం చేసుకుంటున్నారు. దీనిని ఇంకా విస్మరించడానికి లేదని వారు గుర్తించారు. నషాలో మునిగి ఉన్న యువతి యువకులను ఒక ప్రశ్న అడగాలని నేను కొన్నిసార్లు అనుకుంటాను. మత్తులో ఉన్న 3-4 గంటల పాటు మీరొక అలౌకికమైన ప్రపంచంలో ఆనందం పొందుతుంటారేమో, అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి లభించినట్లు అనిపిస్తుందేమో. కానీ మీరు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ఖర్చు చేసిన డబ్బు ఎక్కడికి పోతుందో ఎప్పుడన్నా ఆలోచించారా? ఎవరి జేబులు నిండుతున్నాయో ఆలోచించారా? ఒక్కసారి ఊహించండి, ఈ డబ్బు మొత్తం ఉగ్రవాదుల వద్దకు పోతుంటుంది. ఈ డబ్బుతోనే ఆ ఉగ్రవాదులు ఆయుధాలు కొనుగోలు చేస్తారు. నా దేశంలో ఎవరో ఒక యువకుడి ఛాతిలోకి గుళ్ళు ప్రయోగిస్తుంటారు. నా దేశంలో జవాన్లు వారి చేతిలో అమరవీరులవుతుంటారు. ఈ సంగతి ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? ఎవరో ఒక తల్లి ప్రాణప్రదంగా ప్రేమించే బిడ్డ ప్రాణాలు తీసుకునే తూట భారతమాత కోసం జీవించి మరణించే వీర జవాను గుండెలోకి దూసుకువెళ్లే తూటాలో ఎంతో కొంత మీ వ్యసనంతాలకు పర్యవసానం మీరు ఖర్చు చేసిన ఆ పైసా నిండి ఉందని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు కూడా భారతమాతను ప్రేమిస్తున్నారు కదా, మన సైనికులను గౌరవిస్తారు కదా. కాబట్టి నేను విశ్వాసంతో చెప్పగలను, మీరు ఈ విషయం ఒక్కసారి ఆలోచిస్తే ఉగ్రవాదులకు సహాయపడే, డ్రగ్ మాఫియాకు సహాయపడే ఆ వ్యాపారానికి మీరు ఎలా సహాయపడగలరు చెప్పండి. జీవితంలో నిరాశ నిండినప్పుడు, వైఫల్యం చెందినప్పుడు, ముందుకు పోయే మార్గం స్ఫురించినప్పుడు మనిషి మత్తుకి బానిసవుతాడని కొంతమంది భావిస్తారు. కానీ నాకు అనిపిస్తుంది, ఎవరికైతే జీవితంలో లక్ష్యం లేదో, ఒక ధ్యేయం లేదో, ఒక ఉన్నతమైన ఆలోచన లేదో, ఒక విధమైన శూన్యం, ఒక ఖాళీ నిండి ఉన్నాయో, అక్కడ మత్తు పదార్థాల వ్యసనం ప్రవేశించడం తేలికైపోతుంది. డ్రగ్స్ నుంచి మనను మనం కాపాడుకోవాలన్నా, పిల్లలను కాపాడాలన్నా వారికి ధ్యేయం కల్పించండి. ఏదన్నా చేయాలన్న తపన ఉన్నవారిగా వారిని తీర్చిదిద్దండి. కలలు కనేవారిగా వారిని మార్చండి. అప్పుడు ఇంకా మిగతా విషయాల వైపు వారి ఛాస మళ్ళనే మళ్ళదు. నేను కూడా ఏదో చేయాలన్న తపన వారిలో నెలకొంటుంది. మీరు చూసే ఉంటారు, చలికాలంలో హాయిగా వెచ్చగా రగ్గు కప్పుకుని పడుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ క్రీడాకారులను చూసారా? అలా నిద్రపోరు. తెల్లవారుజామున 4-5 గంటలకల్లా మైదానంలోకి వెళ్ళిపోతారు. ఎందుకు? ఎందుకంటే వారి ధ్యేయం ఇదివరకే నిశ్చయమైంది. అలాగే మీ పిల్లలను కూడా ధ్యేయవాదులుగా మారిస్తే ఇటువంటి దుర్వ్యసనాలు వారి జీవితాల్లోకి ప్రవేశించే దారులు మూసుకుని పోతాయి. ఈ సందర్భంగా నాకు స్వామి వివేకానంద చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ప్రతి యువతికి, యువకుడికి కూడా ఇది ఎంతగానో సముచితమైన వాక్యం. ఈ వాక్యం వారి మస్తిష్కాల్లో మళ్లీ మళ్లీ మార్మోగుతుందని నాకు తెలుసు. ఒక ఆలోచనను తీసుకోండి, ఆ ఆలోచనే మీ జీవితంగా మార్చుకోండి. ఆ విషయమే ఆలోచించండి, దానిని గురించి కలలు కనండి. మీ మెదడు, మీ కండరాలు, మీ నరాలు, మీ శరీరంలో ప్రతి భాగంలోకి ఆ ఆలోచనను ఇంకనివ్వండి. ఇంకా ఇతర ఆలోచనలన్నింటినీ విడిచిపెట్టండి. స్వామి వివేకానంద చెప్పిన ఈ వాక్యం యువజనులందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల ధ్యేయవాదులు కావడం వల్ల అనేక రకాల చెడు నుంచి కాపాడబడవచ్చునని నేను యువకులకు చెప్తాను. కొన్నిసార్లు స్నేహితులతో ఉన్నప్పుడు ఇది చాలా సొంపుగా, కూల్గా ఉందని అనిపిస్తుంది. ఇదొక స్టైల్ స్టేట్మెంట్ అనిపిస్తుంది. ఒక్కోసారి వన్ అప్మెన్షిప్, నీకంటే నేను ఎక్కువ అన్న అపోహలోనూ తెలియకుండానే అత్యంత తీవ్రమైన ఈ వ్యాధిలోకి పడిపోతారు. ఇది స్టైల్ స్టేట్మెంట్ కాదు, కూల్ అంతకంటే కాదు. నిజానికి ఇది వినాశనంతో నిండిన ఒక పరిస్థితి. అందువల్ల మనం మన మిత్రులందరి సమక్షంలో ఉన్నప్పుడు వారు తమ మత్తు పదార్థాల అలవాట్ల గురించి చెప్పి మెచ్చుకోలతో గొప్పగా చప్పట్లు కొట్టించుకున్నప్పుడు మనం మాత్రం మనపూర్వకంగా నో అనడం నేర్చుకుందాం. తిరస్కరించే ధైర్యం చేద్దాం. అంతేకాదు, మీరు కూడా తప్పు చేస్తున్నారు, ఈ అలవాటు మానేయండి అని వారికి చెప్పే ధైర్యం తెచ్చుకోండి. నేను తల్లిదండ్రులకు కూడా చెప్పదలుచుకున్నాను, ఈ మధ్య మనకి బొత్తిగా సమయం ఉండడం లేదు, పరుగులు పెడుతున్నాం. జీవితం గడపడం కోసం పరుగులు పెట్టవలసి వస్తుంది. జీవితాన్ని మెరుగుపరుచుకోవడం కోసం పరిగెత్తవలసి వస్తుంది. కానీ ఈ పరుగుల మధ్య మనకి మన పిల్లల కోసం కొంత సమయం లేదా? ఒక విషయం గుర్తించారా, మనం పిల్లలతో ఎక్కువగా వారి జీవితంలో లౌకికంగా చదువు వృత్తిపరంగా ఎలా ముందుకు సాగాలనే మాట్లాడతాం. ఎన్ని మార్కులు వచ్చాయి, పరీక్ష ఎలా రాశావు, ఏం తినాలి ఏం తినకూడదు, ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు, మన మాటలు అలా అపరిమితంగా కొనసాగుతాయి. కానీ ఎప్పుడన్నా వాళ్ళ మనస్సుల్లోకి తొంగి చూసి వారు మనస్సు విప్పి మీతో మాట్లాడేలా చేశారా? మీరు ఇది తప్పకుండా చేయండి. వారు మనస్సు విప్పి నిస్సంకోచంగా మీతో మాట్లాడితే అసలేం జరుగుతుందో మీకు తెలుస్తుంది. పిల్లల్లో చెడు అలవాట్లు హఠాత్తుగా రావు, క్రమంగా మెల్లిమెల్లిగా ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే చెడు అలవాట్లు వస్తాయో ఇంట్లో కూడా ఆ పిల్లల్లో మార్పు వస్తుంది. ఈ మార్పుని నిశితంగా పరికించాలి. అలా చూడగలిగితే ఆ పిల్లలను మొగ్గ దశలోనే ప్రారంభంలోనే మీరు కాపాడగలరని నాకు విశ్వాసం ఉంది. పిల్లల మిత్రులెవరో స్నేహితులెవరో తెలుసుకోండి. కేవలం వారి జీవితంలో సాధించవలసిన ప్రగతి గురించి మాత్రమే మాట్లాడకండి. పిల్లల జీవితంలో లోతులు, మనసులో ఆలోచనలు, వారి తర్కం, వారి అభిప్రాయాలు, వారి పుస్తకాలు, వారి మొబైల్ ఫోన్లు, వారి స్నేహితులు, ఏం జరుగుతోంది, వారి సమయం ఎక్కడ గడుస్తోంది, ఇవన్నీ ఆలోచించండి. మన పిల్లలను మనం కాపాడుకోవాలి. తల్లిదండ్రులు చేయగలిగిన ఈ పనిని ఇంకెవరూ చేయలేరని నాకు నమ్మకం. మన దేశంలో ఎన్నో యుగాల క్రితమే పెద్దలు ఎంతో వివేకంతో ఒక విషయం చెప్పారు. అందువలనే వారిని మహామేధావులని పిలుస్తాం. పాంచ్ వర్ష్ లో లీజియే దస్ లో వర్ష్ తాడంతే, సుతిహి సోలహ వర్షమే మిత్ర సరీసే గనిదే. పిల్లవాడు 5 ఏళ్ల వయసు వరకు తల్లిదండ్రులు రాజకుమారుడిలాగా ప్రేమ గారాభం చూపాలి. పిల్లవాడికి 10 ఏళ్లు వచ్చేటప్పటికీ క్రమశిక్షణతో వ్యవహరించాలి. క్రమశిక్షణ తప్పనిసరిని చెప్పాలి. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, వివేకవంతురాలైన తల్లి ఒక్కోసారి బిడ్డ మీద అలుగుతుంది, ఒకరోజంతా మాట్లాడదు. ఇది పిల్లలకి చాలా పెద్ద శిక్ష. నిజానికి తల్లి తనని తానే శిక్షించుకుంటోంది, కానీ పిల్లవాడికి కూడా దండనైపోతుంది. నేను నీతో మాట్లాడను పో అని తల్లి అంటే 10 ఏళ్ల పిల్లవాడు రోజంతా వ్యాకుల పడతాడు, తన అలవాట్లు మార్చుకుంటాడు. పిల్లవాడికి 16 ఏళ్ళు వచ్చాక స్నేహితుల్లా తల్లిదండ్రులు ప్రవర్తించాలి. అన్నీ బాహాటంగా నిస్సంకోచంగా మాట్లాడాలి. మన పెద్దలు ఇదొక మంచి మాట చెప్పారు. మన కుటుంబ జీవనంలో దీనిని అమలు చేయాలని నేను భావిస్తున్నాను. మందులు అమ్మేవారి సంగతి కూడా నేను చూస్తున్నాను. కొన్నిసార్లు మందులతో పాటు ఈ పదార్థాలు కూడా వచ్చేస్తాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే అటువంటి మందులు అమ్మరాదు. కొన్నిసార్లు దగ్గుకు వేసుకునే మందు కూడా డ్రగ్స్ అలవాటుకి ప్రారంభం కావచ్చు. ఇవి ఏ పదార్థాలు అనే విషయం నేను చర్చించదలుచుకోలేదు. కానీ ఈ క్రమశిక్షణ మనం పాటించాలి. ఈ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల పిల్లలు కూడా మంచి చదువు కోసం తమ ప్రాంతం రాష్ట్రం విడిచి వచ్చి పాఠశాలల్లో చేరుతున్నారు, హాస్టల్లో ఉంటారు. వారు కూడా కొన్నిసార్లు ఈ అలవాట్ల బారిన పడతారని నేను విన్నాను. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు, సమాజం, భద్రతా దళాలు అందరూ జాగరూకతతో ఉండాలి. ఇంకా బాధ్యత ఎవరిదో వారు నిర్వర్తించాల్సిందే. ప్రభుత్వం బాధ్యత ఏదుందో అది నెరవేర్చి తీరాలి. మన కృషి కొనసాగాలి. నాకందిన ఉత్తరాలు చాలా రకాలుగా ఉన్నాయి. కొన్నింట్లో ఎంతో ఆవేదన, కొన్ని ఎంతో ఆసక్తికరంగానూ, మరికొన్ని స్ఫూర్తిదాయకంగానూ ఉన్నాయి. అవన్నీ ఈరోజు ఉటంకించలేను. దత్ అనే ఆయన ఒకరు ఈ మాదక ద్రవ్యాల వ్యసనంతో బాధపడేవారు. జైలుకి కూడా వెళ్లారు. జైల్లో ఆయనకి ఎన్నో శిక్షలు పడ్డాయి. ఆయన జీవితంలో మార్పు వచ్చింది. అక్కడే చదువుకున్నారు. క్రమక్రమంగా ఆయన జీవనంలో పరివర్తన వచ్చింది. ఆయన కథ చాలా కదిలించేదిగా ఉంది. ఆయన హౌరా జైల్లో ఉండేవారు. ఇలా ఎంతమంది కథలో ఉంటాయి. చాలామంది ఈ వ్యసనం నుంచి బయటపడ్డారు. మనం బయట పడగలం, పడాలి కూడా. దానికి మన ప్రయత్నం ఉండాలి. రానున్న రోజుల్లో నేను ప్రముఖులకు కూడా విజ్ఞప్తి చేస్తాను. ప్రజా జీవితంలో క్రీడలు, సంస్కృతి, సినిమా రంగానికి చెందినవారు సందర్భం వచ్చినప్పుడు, అవకాశం దొరికినప్పుడల్లా ఈ విషయంపై చైతన్యం కలిగించే ప్రయత్నం చేయాలి. సందేశాలు ఇస్తూ ఉండాలి. దానివల్ల ఖచ్చితంగా లాభం ఉంటుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవారిని కూడా నేను కోరుతుంటున్నాను. మనం డ్రగ్స్ ఫ్రీ ఇండియా అనే దాన్ని హ్యాష్ట్యాగ్తో కలిపి టైప్ చేసి ఒక ఉద్యమాన్ని నడిపించలేమా? ఎందుకంటే ఈ మత్తు పదార్థాల ప్రపంచంతో సంబంధం ఉన్న పిల్లలు చాలామంది సామాజిక మాధ్యమాల్లో కూడా పాల్గొంటుంటారు. మనం డ్రగ్స్ ఫ్రీ ఇండియా హ్యాష్ట్యాగ్ ద్వారా ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తే ప్రజా శిక్షణ, ప్రచారాన్ని కూడా చక్కగా ప్రారంభించగలుగుతాం. దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని, అందరూ ఏదో ఒక ప్రయత్నం చేయాలని నేను భావిస్తున్నాను. ఇందులో కొంత సత్ఫలితాలు సాధించిన వారు ఆ విషయాన్ని ఇతరులతో పంచుకోవాలి. నేను అందుకే చెప్పాను, దుఃఖం పంచుకుంటే తగ్గుతుందని. ఇది దేశానికే సంబంధించిన పెద్ద చిక్కు. నేను మీకేదో బోధన చేస్తున్నానని అనుకోకండి. ఉద్బోధించే హక్కు నాకు లేదు. నేను కేవలం నా మనస్తాపాన్ని మీతో పంచుకుంటున్నాను. ఏ కుటుంబాలైతే ఈ ఇబ్బందితో బాధపడుతున్నాయో వారి బాధ నేను పంచుకోవాలని అనుకుంటున్నాను. ఒక బాధ్యతాయుతమైన వాతావరణం సృష్టించాలని అనుకుంటున్నాను. ఈ విషయంలో అనేక అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కానీ ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి కదా. నేను సంతోషం కూడా పంచుకుంటానన్నాను కదా. మొన్న వారం నాకు బ్లైండ్ క్రికెట్ జట్టుని కలిసే అవకాశం కలిగింది. ప్రపంచకప్ గెలుచుకుని వారు తిరిగి వచ్చారు. నేను వారిలో ఉత్సాహం, ఉత్తేజం, ఆత్మవిశ్వాసం చూశాను. పరమాత్మ మనకి కళ్ళు కాళ్ళు అన్నీ ఇచ్చాడు, కానీ దృష్టిలోపం ఉన్న ఆ క్రికెటర్లలో నేను చూసిన భావోద్వేగం మాత్రం మనకి లేదని అనుకుంటున్నాను. ఎటువంటి ఉత్సాహం అది! వారిని కలిసి నాలో కూడా కొత్త శక్తి నెలకొంది. నిజంగానే ఇటువంటి విషయాలు మనకి జీవితంలో ఆనందాన్ని ఇస్తాయి. ఇటీవల రోజుల్లో ఒక వార్త చూశాను. జమ్మూ కాశ్మీర్కి చెందిన క్రికెట్ జట్టు ముంబై వెళ్లి ముంబై జట్టును ఓడించింది. ఇది విజయం పరాజయానికి సంబంధించిన విషయం కాదు. నేను ఈ ఘటనను వేరే విధంగా చూస్తున్నాను. కొంతకాలంగా కాశ్మీర్లో వరదల వల్ల మైదానాలన్నీ నీటితో నిండిపోయాయి. కాశ్మీర్ ఇప్పుడు పెద్ద సంక్లిష్ట పరిస్థితిలో ఉందని మనకు తెలుసు. కానీ ఇలాంటి కష్టాల మధ్య కూడా ఈ జట్టు ఒక సమిష్టి స్ఫూర్తితో, సమున్నతమైన ఆత్మవిశ్వాసంతో, స్థైర్యంతో విజయం సాధించిన పద్ధతి అద్భుతం. అందువల్ల కష్టాలున్నా, విపత్కర పరిస్థితులున్నా, సంకటాలున్నా గెలుపు ఎలా సాధించాలో జమ్మూ కాశ్మీర్ యువకులు చేసి చూపించారు. నాకు ఇది తెలిసి వారి మీద ఎంతో గౌరవం కలిగింది. నేను ఆ క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2 రోజుల క్రితం యునైటెడ్ నేషన్స్ ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా పాటించాలని ప్రకటించింది. భారత్కు ఇది ఎంతో గర్వకారణం, ఆనందకరమైన సందర్భం. ఎన్నో యుగాల నుంచి మన పూర్వీకులు ఈ మహాసంప్రదాయాన్ని వృద్ధిపరిచారు. ఇప్పుడు ప్రపంచం కూడా ఈ సంప్రదాయంలో భాగస్వామి అయింది. యోగా వ్యక్తికి ప్రయోజనం కలిగిస్తుంది, సరే సరి ప్రపంచాన్ని కూడా ఏకం చేయగలదని ఈరోజు రుజువైంది. ప్రపంచమంతా యోగా విశిష్టత గురించి అంగీకరించింది. ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనను ఆమోదించారు. 177 దేశాలు ఇందులో కోస్పాన్సరర్లుగా ఉన్నాయి. గతంలో నెల్సన్ మండేలా జయంతి జరుపుకోవాలని ప్రతిపాదన వచ్చినప్పుడు 165 దేశాలు దాన్ని సమర్థించాయి. అంతకుముందు అంతర్జాతీయ టాయిలెట్ దినం జరపాలన్న ప్రతిపాదనకి 122 దేశాలు మద్దతు పలికాయి. 2 అక్టోబర్ అంతర్జాతీయ అహింసా దినోత్సవం ప్రతిపాదనకు 140 దేశాలు కోస్పాన్సర్ అయ్యాయి. ఇప్పుడు 177 దేశాలు ప్రపంచ యోగా దినోత్సవం కోసం మద్దతు పలకడం ఒక ప్రపంచ రికార్డ్ అయింది. ప్రపంచ దేశాలన్నిటికీ మన దేశ సంప్రదాయాన్ని గౌరవించి ఈరోజు పాటించాలని నిర్ణయించినందుకు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. యోగా గురించిన సరైన ఆలోచన అందరికీ చేరేలా చూడడం మన బాధ్యత. కితం వారం నేను ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించాను. ఈ సమావేశాలు నిజానికి గత 50-60 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈసారి ఇది ప్రధానమంత్రి నివాసంలో జరిగింది. ఇందులో మేము ఒక రిట్రీట్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. చేతిలో కాగితాలు, పెన్నులు లేవు, వెనకాల అధికారులు లేరు, ఫైళ్లు లేవు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులందరూ ఒకే స్థాయిలో మిత్రుల్లా కూర్చుని దేశంలో పెద్ద సమస్యల గురించి 2-2.5 గంటల పాటు తీవ్రంగా చర్చించాం. తేలికైన వాతావరణంలో చర్చించాం, మనస్సు విప్పి మాట్లాడుకున్నాం. అక్కడ రాజకీయపు ఛాయలు ఎక్కడా లేవు. ఇది నాకు ఎంతో సంతోషం కలిగించిన సందర్భం. ఇది నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. క్రితం వారం నేను ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాను. 3 రోజులు అక్కడ గడిపాను. నేను మన దేశంలో యువజనులను కోరుతున్నాను. మీరు తాజ్మహల్ చూడాలని అనుకున్నా, సింగపూర్ చూడాలని అనిపించినా, దుబాయ్ వెళ్లాలని అనిపించినా ప్రకృతిని చూడండి. ఈశ్వరుడి నైసర్గిక స్వరూపం చూడండి. ఈశాన్య భారతదేశానికి తప్పకుండా వెళ్ళండి. నేను ఇదివరకు కూడా వెళ్ళాను, కానీ ప్రధానమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న శక్తిని గుర్తించే ప్రయత్నం చేశాను. మన ఈశాన్య భారతదేశం అపారమైన శక్తి, అవకాశాలతో నిండిన భూమి. ఎంత చక్కటి ప్రజలు, ఎంత మంచి వాతావరణం. నేను నిజంగా ఎంతో సంతృప్తితో అక్కడి నుంచి తిరిగి వచ్చాను. కొన్నిసార్లు నన్ను జనాలు అడుగుతుంటారు, మోదీజీ మీరు అలసిపోరా అని. ఎక్కడో మూల కొంత అలసటున్నా ఈశాన్య ప్రాంతానికి వెళ్లడంతో అది కూడా మాయమైందని నేను జవాబిస్తుంటాను. అక్కడ అంత ఆనందం లభిస్తుంది. నాకు ప్రజలందించిన ప్రేమ, నాకు ఇచ్చిన గౌరవం, స్వాగతం అది ఒకటైతే, సొంత మనిషిగా ఒక స్వభావనతో వారు ఆదరించడం మనస్సుని కదిలించింది. ఈ సంతోషం పొందే హక్కు అధికారం కేవలం మోదీకే కాదు, దేశంలో ప్రతి పౌరుడు కూడా ఈ ఆనందం పొందాలి. నేను మళ్లీ మీతో మాట్లాడే సమయానికి 2015 వచ్చేస్తుంది. 2014కి బహుశా ఇది చివరి కార్యక్రమం. మీ అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు. 2015 నూతన సంవత్సరానికి కూడా నేను ముందే మీకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఇంకో విషయం కూడా ఎంతో సంతృప్తి కలిగించింది. నా మన్ కీ బాత్ ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో అనువదించి ఆకాశవాణి ప్రాంతీయ ఛానళ్లు రాత్రి 8 గంటలకు ప్రసారం చేస్తున్నాయి. ఈ ప్రాంతీయ భాషల్లో ప్రసంగంలో కొంతమంది నాలాగా గొంతు మార్చి కూడా చదువుతున్నారని నేను గమనించాను. ఇంత మంచి అనువాదం, ఈ పని ఆకాశవాణి కళాకారులు ఇంత ఉత్తమంగా చేయడం నాకు విస్మయం కలిగిస్తోంది. వారికి కూడా శుభాకాంక్షలు. నా మనసులో మాటని ప్రజలకు అందించేందుకు ఇదొక మంచి మార్గం. పెద్ద సంఖ్యలో ఉత్తరాలు రాయడంతో ఆకాశవాణి వారు కూడా ప్రజల సౌకర్యార్థం ఒక ఏర్పాటు చేశారు. ఒక పోస్ట్ బాక్స్ నెంబర్ తీసుకున్నారు. కాబట్టి మన్ కీ బాత్ మనసులో మాట గురించి మీరు ఏదైనా చెప్పాలంటే మీరు ఈ పోస్ట్ బాక్స్కి రాయవచ్చు. మన్ కీ బాత్ పోస్ట్ బాక్స్ 111 ఆకాశవాణి న్యూఢిల్లీ అనే చిరునామా. నేను మీ లేఖల కోసం ఎదురు చూస్తుంటాను. మీకు తెలీదు మీ ఉత్తరాలు నాకెంత స్ఫూర్తినిస్తాయో. మీ కలం నుంచి వెలువడే కొన్ని సంగతులు దేశానికి కూడా తోడ్పడతాయి. మీకు నా కృతజ్ఞతలు. మనం మళ్ళీ 2015 జనవరిలో ఏదో ఒక ఆదివారం 11 గంటలకు కలుసుకుని మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
ఇంతవరకు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈరోజు ఉదయం దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం మన్ కీ బాత్ తెలుగు అనువాదం విన్నారు. అనువాదం పఠనం శ్రీమతి తురగా ఉషారమణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.